హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రేమైన మీతో కార్యక్రమం సెప్టెంబర్ 17, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు ఉంటున్నారు ప్రియమైన మీతో ఆర్జే భార్గవితో. 35 ఏళ్ల మౌనిక కాసేపు నడిస్తే చాలు మోకాళ్ళు పట్టుకుని బాధపడుతుంది. మెట్లెక్కినా పరిగెత్తినా కింద కూర్చున్నా ఎంతో ఇబ్బంది పడిపోతుంది. 30 ఏళ్లకే మోకాళ్ళ నొప్పులా అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే, ఇది ఒకప్పుడు వయస్సు పైబడిన వారి సమస్య. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరి దానికి కారణాలేమిటి? ఎలాంటి పరిష్కారాలున్నాయి? మోకాళ్ళ నొప్పులతో తాతలు బామ్మలు బాధపడటం మనకు తెలిసిందే, మరి ఇప్పుడు 30 ఏళ్ళలోనే ఎందుకు మొదలవుతుంది? దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమే. పోషకాల ఊసే లేకుండా కనిపించిందల్లా, నోటికి రుచి అనిపించిందల్లా తినేస్తాం. దానికి తగ్గ శారీరక శ్రమ ఉండదు, దాంతో క్రమంగా బరువు పెరుగుతాం. ఆ ప్రభావం మోకాళ్లపై పడటం వల్ల నొప్పులు మొదలవుతాయి. ఇది ఒక కారణం మాత్రమే. థైరాయిడ్, మధుమేహం వంటి అనారోగ్యాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలే. వీటి లక్షణాలు గుర్తించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల మోకాళ్లలోని మృదులాస్థి అనే పొర అరిగిపోతుంది. అందుకే మన ఆరోగ్యంలో వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. ముఖ్యంగా నిరుత్సాహంగా, నిద్రమత్తుగా అనిపించడం, అతిగా ఆకలి వేయడం, చర్మం గరుకుగా అనిపించడం, గొంతులో తేడా వంటి సంకేతాలు కనిపిస్తుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ఇవన్నీ థైరాయిడ్ లక్షణాలు. అలానే నీళ్లు ఎక్కువగా తాగాలనిపించడం, తరచూ మూత్రానికి వెళ్ళడం, అరికాళ్లలో మంటలు మధుమేహానికి సంకేతాలు కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్స తీసుకోవాలి. తొడ ఎముక అంటే ఫీమర్ అంటాము, కాలి ఎముక అంటే టిబియా, మధ్య ఉండే కార్టిలేజ్ అరిగిపోతే కీళ్ళు ఎముకలపై ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఈ ఫీమరు టిబియా మధ్యలో ఉండే కార్టిలేజ్ అనమాట. అలానే మోకాళ్లలో పటెల్లా అనే ఎముక ఉంటుంది. దీనిపైన ఒత్తిడి పడినప్పుడు ముందు భాగానికి రాసుకుపోతుంది. దాంతో పాలిస్ మజిల్స్ బలహీనమై తొడ ఎముకపై ఒత్తిడి పెరిగి మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. ఇలాంటప్పుడు పాలిసెప్ మజిల్స్ లో బలం పెరగడానికి మందులు, కొన్ని రకాల లూబ్రికెంట్లు వాడాల్సి వస్తుంది. వాస్తవానికి ఈ సమస్య మెట్లు ఎక్కువగా ఎక్కిదిగడం, ఎగుడు దిగుడుగా ఉండే చోట నడవడం, ఎక్కువసేపు నేల మీద కూర్చోవడం వల్ల కూడా వస్తుంది. అందుకే డాక్టర్ల దగ్గరకు వచ్చే వారిలో చాలా మంది చిన్న వయసు వారే ఉంటున్నారు. క్యాంపస్లలో అంతస్తులు ఎక్కి దిగడానికి, థియేటర్లో, బస్సులో, పరీక్ష హాల్లో ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నామని బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలి. బయట ఆహార పదార్థాలను మితంగా తీసుకుంటూ పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. సమస్య చిన్నగా ఉన్నప్పుడే వైద్యుల్ని సంప్రదిస్తే ఎక్స్రే తీసి సమస్య ఏ స్థాయిలో ఉందో గమనిస్తారు. దాన్ని బట్టి చికిత్సను సూచిస్తారు. మొదటి 3 దశల్లో ఉన్నప్పుడు మందులతో ఉపశమనం ఉంటుంది. కొన్ని రకాల లూబ్రికెంట్లు ఉన్నాయి, వాటిని సూచిస్తారు. ఎలాంటి వ్యాయామాలు చేయాలో కూడా చెబుతారు. వాటి వల్ల కండరాలు దృఢం అవుతాయి. 4వ దశలో వ్యాయామాలు, లూబ్రికెంట్లు పనిచేయవు. తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అలాగని వ్యాయామాలు మానేయకూడదు, అవి చేస్తూనే ఉండాలి. వాటి వల్ల శస్త్రచికిత్స జరిగాక త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. తేలిగ్గా నడవడం, కూర్చోవడం, కాలు కదపడం వంటివి చేయగలుగుతారు. చిన్న వయసులోనే సమస్య మొదలైతే గనక ఆపరేషన్ కాకుండా ఇతర చికిత్సలతోనే నయం చేసేందుకు చూస్తారు వైద్యులు. గంటల తరబడి కింద కూర్చునే అలవాటు ఉంటే మానేయాలి. అంటే జీవనశైలిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివి. అదేవిధంగా ఎక్కువసేపు నిల్చోకూడదు. వ్యాయామంలో భాగంగా నడకను ఎంచుకునే వారు సమాంతరంగా ఉన్న చోటే నడవాలి. ఫిట్నెస్ కోసమని కొందరు అదే పనిగా మెట్లెక్కి దిగుతూ ఉంటారు. అలా చేయొద్దు. వీలైనంత వరకు బరువును అదుపులో ఉంచుకునేలా చూసుకోవాలి. తప్పనిసరిగా రోజు గంట వ్యాయామం చేయాలి. ఏరోబిక్ వ్యాయామాలు కీళ్ళ నొప్పులు ఉన్నవారికి మంచివి. ట్రెడ్మిల్ మీద పరిగెత్తేవారు అతివేగం పెట్టుకోకూడదు. ఆహారం పరంగా జాగ్రత్తలు అవసరం. పోషకాహారాల మీద దృష్టి పెట్టాలి, పోషకాల మీద కూడా. డ్రై ఫ్రూట్స్, తాజా పళ్ళు, ఆకుకూరలు, పప్పులు, బొప్పాయి, జామ, గుడ్లోని తెల్ల సొన వంటివి ఎక్కువ తీసుకోవాలి. పిండి పదార్థాలు వీలైనంత తక్కువ ఆహారంలో భాగం చేసుకోవాలి, తక్కువగా తినాలన్నమాట పిండి పదార్థాలు. నెక్స్ట్ మోకాలు నొప్పులు అనగానే ఏదో ఒక మాత్ర వేసేసుకుంటూ ఉంటారు, కానీ నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించడం మంచిది. సాధారణంగా మోకాళ్ళ నొప్పుల్ని వైద్యులు 4 దశల్లో వర్గీకరిస్తారు, దాన్ని బట్టి శస్త్రచికిత్స సూచిస్తారు. 2 కిలోమీటర్లు నడిచాక ఆగిపోవడం, 2 అంతస్తులు ఎక్కడానికే కష్టపడటం, గంటసేపు నిల్చోలేక నీరసం వచ్చేయడం వంటివన్నీ ఈ కోవలోకి వస్తాయి. కనీసం ఇది మొదటి దశ అన్నమాట. 2 దశలో కనీసం 1 కిలోమీటర్ నడవలేకపోవడం, 1 అంతస్తు ఎక్కడానికే కష్టపడటం, 1/2 గంట కూడా నిల్చోలేకపోవడం. 3 దశ ఏమో మోకాళ్ళ నొప్పి ఉన్నప్పుడల్లా దాన్ని భరించలేక నొప్పి నివారణ మందులు వేసుకుని ఉపశమనం పొందడం అన్నమాట. ఇక 4వ దశ భరించలేని బాధ ఉంటుంది, మందులు కూడా పనిచేయవు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పడం కాదు, పోషకాహార నిపుణులు కానీ వైద్యులు కానీ చెప్తున్నది ఏంటంటే, పోషకాల మీద దృష్టి పెట్టాలి, వ్యాయామం మీద దృష్టి పెట్టాలి అని. ఓకేనా? ప్రియమైన మీతోలో తీసుకుందాం ఒక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మైన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
సార్ లష్కర్ నుండి లండన్ వరకు ఏ సీరియస్ టాపిక్ అయినా సరదా టాపిక్ అయినా టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
This is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
My Media, the voice of India. My Media, the voice of India.
My Media, the voice of India. Iti Bharatiya Swaram.
My Media. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆర్జే భార్గవితో. సింధు నుంచి సింధువు వైపు చరిత్ర మానవ జీవన గమనానికి దర్పణం. అది నిరంతర చైతన్య స్రవంతి. ఎన్నో లక్షల సంవత్సరాల కిందట జీవ పరిణామంలో హోమోసేపియన్లుగా మారిన మానవ సమూహాలు ఆఫ్రికా ఖండం నుంచి తొలి అడుగు వేసి ప్రపంచంలో తమకు నివాసయోగ్యమైన ప్రాంతాల్లో కాలుపెట్టాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మానవ సమూహాలు నిరంతరం సంచరిస్తూనే ఉన్నాయి. అనుకూలమైన చోట స్థిర మజిలీలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు మరింత అనుకూలమైన ప్రాంతాలకు వలస వెళ్ళి అక్కడ స్థిరపడుతుండడం ఇదొక నిరంతర ప్రక్రియ. ఈ అన్వేషణ ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు చదువుకుంటున్న చరిత్ర చాలా వరకు పాలకులు ప్రభువులకు అనుకూలంగా శ్రామిక ప్రజా సమూహాలకు వ్యతిరేకంగా పుస్తకాల్లో రూపుదిద్దుకున్నదే. అయితే చరిత్రని తవ్వితీసే పురావస్తు శాస్త్రవేత్తలకు జన్యు శాస్త్రం, మైక్రోబయాలజీ, నానోటెక్నాలజీ తదితర వైజ్ఞానిక శాస్త్రాల సహకారంతో జరుగుతున్న పరిశోధనలు నూతన అంశాలను వెలుగులోకి తీసుకురావడానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. చరిత్రలో తమ భాగస్వామ్యం ఏమిటి, తమ మూలాలు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రస్థానం సాగిస్తున్నాయి వంటి ఎన్నో విశేషాలను ప్రజలు తెలుసుకుంటున్నారు. ద్రావిడులైన దక్షిణ భారత ప్రజల మూలాలు సింధు నాగరికతకు చెందినవి అని ఇప్పటికే పరిశోధనలు రుజువు చేస్తున్న నేపథ్యంలో సింధు నదీ పరివాహక ప్రాంతాల నుంచి ఆనాటి ప్రజలు సింధువు వైపుగా అంటే సింధు సముద్రం వైపుగా దక్షిణ భారత ప్రాంతాలకు చేసిన ప్రస్థానమే ఈ సింధువు నుంచి సింధువు వైపు. హరప్పా మొహంజదారో క్రో మాన్యాన్ గుహ ముఖాల్లో చారిత్రక విఖ్యాత విభాత సంధ్యల మానవ కథ వికాసం ఎట్టిది. ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని కథలన్నీ కావాలి. ఇప్పుడు దాచేస్తే దాగని సత్యం అంటారు మహాకవి శ్రీశ్రీ దేశ చరిత్రలు గీతంలో. అయితే గత కొన్నేళ్లుగా తమ సాహిత్యాలను అందులోని పిట్ట కథలను ప్రస్తావిస్తూ వివిధ మతాల వాదులు ఎన్ని రకాల వక్రభాష్యాలు చెబుతున్న చరిత్ర గుర్తులు సత్యాన్నే నిందిస్తూ ఉంటాయి. రకరకాల ఇజాల మధ్య నిజాలను సమాధి చేసే పాలకులు ప్రజల చరిత్రను ఎంత మసిపూసి మారేడుకాయగా మార్చాలని ప్రయత్నాలు చేసినా ఎప్పటికప్పుడు పరిశోధనల్లో నిగ్గుతేలే వాస్తవాలు వారి కుటిల తత్వాన్ని బయటపెడుతూనే ఉంటాయి. పాతబడ్డ పురాణాలే చరిత్రంటూ ఎంత ప్రచారం జరిగినా అవన్నీ కల్పనలేనని, వాటిలో శాస్త్రీయత లేనే లేదని పురావస్తు చారిత్రక పరిశోధనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. సామాజిక శాస్త్రాల్లో అతి ముఖ్యమైనది చరిత్ర. అదిప్పుడు సాంకేతిక విజ్ఞానపు వెలుగుల్లో మరింత వికసిస్తుంది. 100 ఏళ్ల కిందటి వరకు వైదికార్యుల నుంచే ఈ దేశ చరిత్ర మొదలైందనే అసమగ్ర ఊహలను సింధు నాగరికత శకలాలు కొట్టిపారేశాయి. అనాగరిక స్థితిలో సంచార జీవనులైన ఆర్యులు ఈ దేశంలో అడుగు పెట్టేసరికి ఆనాటికి ఆధునికమైన నాగరికత ఒకటి ఉందని 1922లోనే బయటపడింది. పురావస్తు శాస్త్రవేత్త ఆర్డి బెనర్జీ సింధు ప్రాంతంలోని లార్కానా జిల్లాలో నదీ తీరంలో మొహెంజోదారో పట్టణాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత తవ్వకాల్లో పశ్చిమ పంజాబ్లో రావీ నది ఒడ్డున హరప్పా పట్టణాన్ని కనుగొన్నారు. ఆనాటి భారత పురావస్తు పరిశోధన విభాగం డైరెక్టర్ జనరల్ సర్ జాన్ మార్షల్ దీన్ని సింధు నాగరికతగా అభివర్ణించాడు. ప్రపంచంలో అన్ని చోట్ల నదీలోయలే మానవ నాగరికత వికాసానికి వాహికలైనట్టు ఇక్కడ కూడా సింధు నది, దాని పరిసరాలు మహోన్నత నాగరికతకు మూలంగా నిలిచాయి. ఈ నాగరికత ఉత్తరప్రదేశ్లోని రూపర్ నుంచి దక్షిణాన గుజరాత్లోని లోధాల్ రంగపూర్ వరకు, పడమర అరేబియా సముద్రం సమీపంలోని సుత్కజందోర్ నుంచి తూర్పున యమునా నది ప్రాంతంలోని ఉఖ్లినా వరకు సువిశాలమైన ప్రాంతంలో మూల భారతీయ నాగరికతగా క్రీస్తుపూర్వం 4000 నుంచి క్రీస్తుపూర్వం 1500 వరకు విలసిల్లింది. ఆ సమయంలో ఇతర ప్రాంతాల్లో కూడా నదీ తీరాల్లో ప్రజలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు ఉపాధిగా జీవిస్తున్నారని చరిత్రకారులు పలు సందర్భాల్లో విశ్లేషించారు. ఈ నాగరికత నిర్మాతలు అనార్యులని, వారే ద్రావిడులని కొన్ని దశాబ్దాల కిందటే విశ్లేషణలు జరిగాయి. అయితే చరిత్రని వక్రీకరించడానికి అలవాటు పడిన కొంతమంది ఇది ఆర్యులదేనంటూ కొత్త వాదాలు, రకరకాల సమర్థనలు తెరపైకి తీసుకువచ్చి వారికి కావలసినంత గందరగోళాన్ని సృష్టించారు. ఇప్పటి వరకు చారిత్రక పరిశోధనల్లో వెల్లడైన ఆధారాలను అనుసరించి ప్రపంచంలో అత్యధిక శాతం మంది చరిత్రకారులు ప్రతిపాదిస్తున్న సిద్ధాంతాలను పరిశీలిస్తే, క్రీస్తుపూర్వం 1450 పూర్వం సింధు లోయలో విలసిల్లిన నాగరికత ద్రావిడులదని, వారే నేటి ఉత్పత్తి కులాలకు ప్రతినిధులని, నల్లని వర్ణంతో ఉండే ఆ వర్గాల ప్రజలే ఆర్యుల కన్నా ముందే ఈ దేశంలో నగరాలను నిర్మించారని తేట తెల్లమవుతుంది. అంతేకాదు, క్రీస్తుపూర్వం 1450 నుంచి క్రీస్తుపూర్వం 1750 మధ్య కాలంలో మధ్యాసియా, యురేషియా ప్రాంతాల నుంచి ఆర్యులు తెగలు తెగలుగా భారతదేశానికి వలస వచ్చి ఈ ప్రాచీన భారతీయ నాగరికతని దఫ దఫాలుగా ధ్వంసం చేశారని స్పష్టమవుతోంది. ఆ నాగరికత ధ్వంసమైన తర్వాత చనిపోయిన వారు పోగా మిగిలిన వారంతా ఎక్కడికి వలస వెళ్ళారు అనే దానిపై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ ఇటీవల పరిశోధనలు ద్రావిడులైన సింధు హరప్పా ప్రజలు దేశంలోని తూర్పునున్న సముద్ర తీరాలకు, దక్షిణాదికి తరలి వెళ్లారని స్పష్టం చేస్తున్నాయి. డిఎన్ఏ నివేదికలు ఏం చెబుతున్నాయి అంటే, సింధు ప్రజలు ద్రావిడులు కారని వాదిస్తున్న వారికి దీటైన జవాబు చెప్పేలా జన్యు శాస్త్ర పరిశోధనల ఫలితాలున్నాయి. ఇప్పటి వరకు ఈ అంశంపై లభిస్తున్న డిఎన్ఏ రిపోర్ట్లను పరిశీలిస్తే, సింధు నాగరికత ప్రజలు ప్రోటో ఆస్టలాయిడ్, నీగ్రోలాయిడ్ ఇండియనైజ్డ్ మిశ్రమ తెగ అయిన ఇండో ఆఫ్రికన్లే ద్రవిడియన్ జాతి. అంటే ఈ ప్రోటో ఆస్టలాయిడ్, నీగ్రోలాయిడ్ జాతులకు చెందినవారు అని తేలుతోంది. వీరంతా ఇప్పుడు ద్రావిడ జాతి ప్రజలే అని మానవ పరిణామ శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. చాలా కాలం కిందట ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఋగ్వేద ఆర్యులు పుస్తక రచయిత రాహుల్ సాంస్కృత్యాయన్, ఆర్యులు తమ విరోధులైన దస్యులను, దాసులను నాశనం చేయడమే పనిగా సూక్తాలను రాశారని పేర్కొన్నారు. ఆర్యులు అప్పటికి స్థానికంగా ఈ దేశంలో నివసించే ద్రావిడులనే దస్యులు, దాసులు అని ఋగ్వేదంలో చాలా చోట్ల ప్రస్తావించారని తెలుస్తోంది. పురావస్తు తవ్వకాల్లో దేశ రాజధాని ఢిల్లీకి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం రాఖీగడిలో లభించిన అస్థి పంజరం డిఎన్ఏను పరిశోధించిన శాస్త్రవేత్తలు తాజాగా ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. కార్బన్ డేటింగ్ సాయంతో ఇప్పటికీ 6000 ఏళ్ల కిందటి అస్థి పంజరాన్ని అక్కడి తవ్వకాల్లో కనుగొన్నారు. 9000 ఏళ్లుగా జనావాసాలున్న ఈ గ్రామానికి పశ్చిమ దిశలో 37 సమాధులు తవ్వకాల్లో బయటపడ్డాయి. వీటిపై పూణేలోని ఓరియంటల్ కాలేజ్ ప్రొఫెసర్ వసంత శివరాం సాధే నిశితంగా అధ్యయనం చేశారు. లక్నోలోని బీబల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఫర్ పోలియో సైన్సెస్కి చెందిన డాక్టర్ నీరజ్ రాయ్, హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ విగేష్ నరసింహన్ ఆ సమాధుల్లోంచి లభించిన అస్థి పంజరాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకుని అందులోని డిఎన్ఏని సేకరించి దాన్ని పరిశోధించారు, ఫలితాలను విశ్లేషించారు. ముందుగా ఈ డిఎన్ఏని శుద్ధి చేసి దాని ద్వారా జన్యు క్రమాలను రూపొందించారు. దాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాల ప్రజల జన్యువులతో పోల్చి చూశారు. ఈ పరిశోధనల్లో వారు కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనుగొన్నారు. సింధు నాగరికతకు చెందిన ఈ అస్థి పంజరంలోని జన్యువు ఉత్తర భారతదేశంలో నివసిస్తున్న వారి జన్యువులకు సరిపోలేదు. ఉత్తర భారత ప్రజల్లో ఉండే R1A1 అనే ఒక జన్యువు సింధు హరప్పా ప్రజల్లో లేదని స్పష్టమైంది. కానీ ఈ అస్థిపంజరంలోని జన్యువులు దక్షిణ భారతదేశంలోని ప్రజల పూర్వీకుల జన్యువుతో పోలినట్టు తేలింది. ఈ తాజా పరిశోధన ఫలితాలు సింధు నాగరికత వైదికార్యులదేనంటూ కొంతమంది చేస్తున్న వాదనలను కొట్టిపారేసింది. వారి వాదనలు ఆధారరహితమని నిరూపించింది. హరప్పా వేద నాగరికతలో భాగం కాదని తేలిపోయింది. సింధు నాగరికతలో వర్గ సమాజం ఉన్న వర్ణ వ్యవస్థ లేదని ఇప్పటికే పరిశోధనలు చెబుతున్నాయి. అత్యధిక శాతం మంది అప్పటికి వైజ్ఞానికంగా సామర్థ్యం గల శ్రామిక వర్గాలేనని తవ్వకాల్లో బయటపడిన నగరాల తీరు, భవనాలు, భూగర్భ కాలువలు, స్నానవాటికలు, ధాన్యాగారాలు, రహదారులు, ఆనకట్టలు, బావులు, దీపస్తంభాలు వంటి వాటి నిర్మాణం స్పష్టం చేస్తోంది. వీరు రాతిని గృహోపకరణాలుగా మలిచారు. కంచు, రాగి వంటి లోహాలను వినియోగించారు. ఈ లోహాల తయారీకి కార్ఖానాలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ నాగరికత చివరి దశలో ఇనుప లోహాన్ని కూడా వినియోగించారు. వీరికి లిపి కూడా ఉంది. బార్లీ, గోధుమలు తదితర పంటలను పండించారు. ఏనుగు దంతాలను, నెమళ్లను, దంతాలతో రూపొందించిన దువ్వెనలను దూర ప్రాంతాలకు ఎగుమతి కూడా చేసేవారు. అక్కడ లభించిన ముద్రలు వారి చిత్ర శిల్పకళని చాటి చెబుతుండగా స్త్రీమూర్తి విగ్రహం మాతృస్వామ్య వ్యవస్థకి, ఎద్దుబొమ్మతో లభించిన ముద్రలు వ్యవసాయానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ఇప్పటికీ దక్షిణ భారత ప్రజల్లో ఎక్కువ శాతం మంది శ్రామిక వర్గాలకు చెందినవారే. వివిధ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారే కావడం గమనార్హం. సింధు నాగరికతలో ప్రధానంగా ఉన్న కొన్ని వృత్తులు నేటికీ దక్షిణ భారతదేశంలో కొనసాగుతూనే ఉన్నాయి. మట్టి కుండలు, పాత్రలను ఉత్పత్తి చేసే కుమ్మర్లు, వస్త్రాలను రూపొందించే చేనేత పనివారు, నూలు వడికేవారు, పత్తిని తీసేవారు, ఇలా రకరకాల ఉత్పత్తి కులాల వారి భాగస్వామ్యం ఈ నాగరికతలో ఉందని ప్రముఖ మార్క్సిస్ట్ చరిత్రకారిణి రోమిల్లా థాపర్ తన రచనల్లో పేర్కొన్నారు. ఆమె క్రోడీకరించిన సింధు ప్రజల జీవన విధానం దక్షిణ భారతదేశంలో ఎన్నో ఉత్పత్తి కులాల్లో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. వ్యవసాయ సంస్కృతి విషయాన్ని వేరేగా చెప్పాల్సిన పని లేదు. ఆర్యులు కేవలం సంచార జీవనాన్ని గడిపే పశు పోషకులైతే, అంతకు ముందే సింధు ప్రజలు శాశ్వత నివాసాలు ఏర్పరచుకుని స్థిర వ్యవసాయం చేస్తూ నాగరికంగా ముందున్నారు. సింధు ప్రజల ఆచార వ్యవహారాల్లోనూ దక్షిణాది ద్రావిడ ప్రజల జీవన శైలిలోనూ ఎన్నో పోలికలు కనిపిస్తున్నాయి. ద్రావిడ భాషకు చెందిన బ్రహుల్ ప్రజలు సింధు ప్రాంత సమీపంలో ఇప్పటి పాకిస్తాన్లో 20 లక్షల మందికి పైగా ఉన్నారు. సింధు ప్రజలు వాడిన పూసలు వంటివే ఇప్పటికీ దక్షిణాదిలో మహిళలు ఎక్కువగా ధరిస్తున్నారు. అక్కడి మాతృస్వామ్య వ్యవస్థలోని అమ్మ దేవతే దక్షిణాదిలో గ్రామ దేవతగా మారింది. సింధు ప్రజలు పశుపతిని, లింగాలను పూజించేవారు. దానికి కొనసాగింపుగా ద్రావిడుల్లో ఎక్కువగా శివారాధన, అమ్మతల్లిని పూజించడం వంటి ఆచారాలున్నాయి. వారు ఎద్దుకు ప్రాధాన్యత ఇచ్చినట్టే దక్షిణ దేశ సంస్కృతిలో కూడా ఎద్దుకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రతి శైవాలయంలోనూ నంది పేరుతో ఎద్దుని పూజిస్తారు. అంతేకాదు, జనవరి నెలలో సంక్రాంతి తర్వాత రోజు కనుమ పండుగను నిర్వహించి ఎద్దులకు అలంకారాలు చేస్తారు. సంక్రాంతి రోజుల్లో గంగిరెద్దులతో విన్యాసాలు కూడా చేయిస్తూ ఉంటారు. జల్లికట్టును పోలిన సాహస క్రీడకు సంబంధించిన ఆనవాళ్లు సింధు నాగరికత ఫలకాల్లోనూ కనిపిస్తున్నాయి. సింధు ప్రజల వేషధారణలో కనిపించిన ధోవతి ఉత్తరీయాలను ఇప్పటికీ దక్షిణాదిలో ఉండే ద్రావిడులు ధరిస్తున్నారు. సింధు ప్రజలు తమ మాతృ పురుష దైవాలకు ఆలయాలు నిర్మించారు. అప్పటికి ప్రకృతి శక్తుల పేరుతో ఇంద్ర, మిత్ర, వరుణ, అగ్ని, సూర్య వంటి వాటిని పూజించే ఋగ్వేద ఆర్యులకు ఆలయ నిర్మాణమే తెలియదు. ఇప్పటికీ ద్రావిడులు అధికంగా నివసించే దక్షిణాది రాష్ట్రాల్లోనే అతి పెద్దవైన ఆలయాలను చూడొచ్చు. సింధు ప్రజలు తమ పూజల సమయంలో చేసే ధూప దీపాల నివేదనలు, నృత్యాలు, సంగీత వాయిద్యాల వాదనలు ఎక్కువగా ఇప్పటికీ దక్షిణాది ఆలయాల్లో నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. సింధు నాగరికత తవ్వకాల్లో లభించిన పూజారి విగ్రహంలోని ఆహార్యాన్నే ఇప్పటికీ దక్షిణాది ఆలయాల్లోని అర్చకులు, క్రతువులు చేసేవారు అనుకరిస్తున్నారు. ఆర్యుల దాడుల్లోనూ 200 నుంచి 900 ఏళ్ల క్షామం, వరదలు, జల ప్రళయాల్లోనూ చనిపోయిన వారు పోగా మిగిలిన వారిలో ఎక్కువ మంది దక్షిణ భారతదేశానికి తూర్పు తీరం వైపు, మరికొందరు గంగానది ముఖద్వారం వైపు వలస వెళ్లినట్టు చరిత్రకారులు భావిస్తున్నారు. నగరాల విధ్వంసం తర్వాత ఆర్య సంస్కృతి, అందులో భాగమైన వర్ణ వ్యవస్థ వేళ్ళూనుకోవడంతో అనార్యులంతా శూద్రులయ్యారు. తమకు లోబడిన వర్తకులను వైశ్యులని పేర్కొంటూ వారితో వ్యవసాయాన్ని కూడా చేయించేవారు. సప్త సింధు ప్రాంతం ఆర్యుల ఆధిపత్యంలోకి వచ్చిన తర్వాత ద్రావిడుల వలసలు వాటి వివరాలను కొంతవరకు తమిళనాడు ప్రాంతంలోని ప్రాచీన సంఘం సాహిత్యం వివరిస్తోంది. చరిత్రలో మతం మిళితమై ఉండటం, మతాలను రాజకీయాలు అత్యధికంగా వినియోగిస్తున్న నేటి సందర్భాల్లో నిష్పాక్షికమైన చరిత్రను తెలుసుకోవడం, అధ్యయనం చేయడం చాలా వరకు కష్టమే. కానీ లభిస్తున్న ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి అధ్యయనం చేయడం ద్వారా గతకాలపు పరిణామాలను సరిగా గుర్తించడానికి వీలవుతుంది. విభిన్న ప్రయోజనాల కోసం చరిత్రని ఎవరికి వారే ఊహలతో రూపొందించుకుని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో నిజాలు వెలుగు చూస్తున్న కొద్దీ కొత్త కథలు కూడా ఎన్నో పుట్టుకొస్తూ ఉంటాయి. మతాలు కులాల్లాంటివి మనుషులను విడదీయలేవని మానవ చరిత్రలో ఉండే విశ్వజనీనత ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంటుంది. వివిధ సంస్కృతులు, సామాజిక అంశాలు, జన్యుక్రమాలు మానవ జాతిని ఏకం చేస్తూనే ఉంటాయి. అయితే మూలాలను తెలుసుకోవడానికే ఇటువంటి పరిశోధనలు ఉపకరిస్తాయి. వీటిని వాదాలుగా మార్చుకుని ఒకరిపై మరొకరు ఆధిపత్యాన్ని సాధించాలనుకునే స్వార్థం ఎవరినైనా చారిత్రక విజ్ఞానపు వెలుగుల్ని చూడనీయలేదు. నాటి చారిత్రక మూలాలను నేటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలతో అన్వయించుకుంటూ పొరపాట్లని సవరించుకుని భవిష్యత్తులో ప్రగతి దిశగా పయనించడమే సకల మానవాళి కర్తవ్యం. సింధు నాగరికత విధ్వంసకులు ఆర్యులే అన్న వాస్తవాన్ని వారి తొలి గ్రంథం ఋగ్వేదమే తేటతల్లం చేస్తోంది. ఋగ్వేదంలోని ఆరవ మండలంలో పేర్కొన్న ఇంద్రుడు నిర్మూలించిన దస్య నగరం పేరు హరియూపియా. ఇది హరప్ప అని చరిత్రకారులు చెబుతున్నారు. ఋగ్వేదంలోని ఒకటో మండలంలో అగ్ని ద్వారా ధ్వంసమైన నార్మిని నగరమే మొహంజోదారో అని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. ఋగ్వేదంలో సింధు నాగరికత విధ్వంసానికి సంబంధించి 40 ఏళ్లకు పైగా భరతులు తదితర ఆర్యగణాలతో కలిసి దివోదాసు కిరాత శంబరునితో యుద్ధం సాగించాడని వివరించారు. దీన్నే దస్సు హత్య అని పేర్కొన్నారని, ఈ యుద్ధంలో దస్యులు పూర్తిగా ఓడిపోయారని రాహుల్ సాంకృత్య ఎంతన ఋగ్వేద ఆర్యులలో రాశారు. సింధు ప్రజలు వ్యవసాయం కోసం నిర్మించుకున్న ఆనకట్టలను విధ్వంసం చేయడం ద్వారా, అక్కడి నగరాలను అంటే పురాలను నాశనం చేయడం ద్వారానే ఇంద్రుడికి పురంధరుడు అనే పేరుని ఋగ్వేదంలో కల్పించారు. తమ శత్రువులైన సింధు ప్రజలను ఆర్యులు నల్లని రంగుతో ఉన్నవారిని, శస్నదేవులని అంటే లింగ పూజలు చేసేవారిని, రుద్ర వచనులని అంటే అసత్యాలు పలికేవారిని ఎన్నో చోట్ల ఋగ్వేదంలో దూషణలు చేశారు. ఈ వర్ణనలను పరిశీలిస్తే ఉత్తరాదికి వలస వచ్చిన ఆర్యులు అప్పటికే నాగరీకులైన ద్రావిడులు భిన్నమైన వారనే స్పష్టమవుతుంది. మొహంజోదారోలోనే ఓ చోట చెల్లా చెదురుగా పడి ఉన్న మృతుల అవశేషాలు బయలుపడ్డాయి. ఓ శిశువుని ఎత్తుకుని నేలకొరిగిన మహిళ, పక్కనే ఓ పురుషుడు, బహుశా భర్త కావచ్చు. వీటితో పాటు ఓ భీకర దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో హతులైన సమూహానికి చెందినదిగా ఆ సైట్ని పరిశోధకులు భావిస్తున్నారన్నమాట. ప్రియమైన మీతో కార్యక్రమంలో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై అండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
కొలను లో గల గల మన
కొత్తదాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగిలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ శిశిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు ఉంటున్నారు ప్రియమైనతో భార్గవితో. కొందరు ఆకలి అంటే ఏమిటో తెలియకుండానే పెరుగుతారు. మరికొందరు రెక్కలు ముక్కలు చేసుకున్నా కడుపు నిండక ఆకలితో వెలవిల్లాడుతుంటారు. ప్రస్తుత సమాజంలో ఆకలితో అలమటిస్తున్న పేదల సంఖ్యతో పాటు ఆహార వ్యర్థం రోజురోజుకి పెరుగుతోంది. వ్యర్థ ఆహారంతో పేద ప్రజల ఆకలి తీర్చాలనుకున్నారు ఇస్సా ఫాతిమా జాస్మిన్. ఈ ఆలోచనలకు ప్రతిరూపంగా ఒక పబ్లిక్ ఫౌండేషన్ స్థాపించారు. బీటీఎం లేఅవుట్ నివాసి అనిల్ జనరల్ స్టోర్ నడుపుతుంటారు. వేగా సిటీ మాల్ వెనుక ఒక సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్లో 2 packets బ్రెడ్ బిస్కెట్లు డిపాజిట్ చేశారు అనిల్. ఈ సంఘటన జరిగి అరగంట గడవక ముందే అక్కడికి దగ్గరగా ఒక స్లమ్ ఏరియాలో ఉండే రాఘవేంద్ర ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహారాన్ని తీసుకున్నాడు. ప్రతిరోజు నేను ఆహారం కోసం ఇక్కడికి వస్తాను, ఇది నా ఆకలి తీరుస్తుంది. ఆహార వ్యర్థం ఆపడంతో పాటు పేద ప్రజల ఆకలి తీర్చే మార్గం ఏదైనా ఆలోచించాలి అనుకున్నారు తమిళనాడు ఎన్జిఓ ఒకరు. పబ్లిక్ ఫౌండేషన్ ద్వారా 2017 చెన్నైలో పబ్లిక్ ఫ్రిడ్జెస్ ఏర్పాటు చేశారు. 20th ఇస్సా ఫాతిమా జాస్మిన్ చెన్నైలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ఫ్రిడ్జ్ IE2UN, తమిళ భాషలో మీరు తినడానికి ముందు అవసరమైన ఆహారాన్ని పంచుకోవడం అని అర్థం. ఆహారం ఎక్కువై కొందరు వదిలేస్తూ ఉంటారు, దీన్ని గార్బేజ్కి తరలిస్తూ ఉంటారు. ఈ విధంగా టన్నుల కొద్ది ఆహారం వృధాగా పోతుంది. ప్రతిరోజు ఎంతోమంది తినడానికి 4 meals దొరక్క విలవిల్లాడుతుంటారు. వారి కోసం ఈ ఆహారాన్ని సద్వినియోగం చేయాలనే ఆలోచన కలిగింది. పబ్లిక్ ప్లేసెస్లో ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేసి సేకరించిన ఆహారాన్ని పేదవారికి అందుబాటులో ఉంచాలన్నదే ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ముఖ్య ఉద్దేశం అంటారు పబ్లిక్ ఫౌండేషన్ స్థాపకురాలు ఇస్సా ఫాతిమా. చెన్నైలో 4 community fridges, ఆ తర్వాత యువ ఆర్థోడోంటిస్ బెంగళూరు, ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఈమె సహకారంతోనే మరికొన్ని ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేశారు. వీటి వల్ల ప్రతిరోజు 100 భోజనం దొరుకుతుంది. చెన్నైలోని అలాందూర్, అశోక్ నగర్, ఓఎంఆర్, బేసెంట్ నగరాలలో 4 community fridges ఉన్నాయి. ఈ విధమైన ఆలోచన ఉన్నవారికి తమ సహాయ సహకారాలు అందిస్తారు. చెత్త ట్రక్కుల దగ్గరికి కొందరు పాకుతూ వచ్చి ఆహారం తినడం చూసి మనసు తరుక్కుపోయింది అంటారు అంబేద్కర్ మురికివాడకు దగ్గరగా ఉన్న హరీష్. కొద్ది రోజుల క్రితం చెన్నైలో ఇస్సా ఫాతిమా గురించి పత్రికలో వ్యాసం చదివారు యునైటెడ్ కన్సల్టెన్సీ సర్వీసెస్లో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అతను. November 2017 బెంగళూరులో కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ప్రారంభించారు. కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ గార్డు సహకారంతో ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించాను అంటారు హరీష్. ఫ్రిడ్జ్లో పేదలకు అవసరమైన భోజనం వదిలి వెళ్ళడానికి స్థలాన్ని కేటాయిస్తారు. బట్టలు, బొమ్మలు, చెప్పుల కోసం అదనంగా ఇంకో ఖాళీ అర ఉంటుంది. 4,000 పైగా ప్రజలు ఈ ఆహారాన్ని ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు రోటరీ బెంగళూరు బ్రిడ్జెస్ కంపెనీ రెసా కమ్యూనిటీ మరికొన్ని ఫ్రిడ్జెస్ని ఏర్పాటు చేసింది. కంపెనీ వినియోగదారుల్ని, ఉద్యోగుల్ని ఆహారం వదిలి వెళ్లమని ప్రోత్సహించారు. ఇందిరానగర్, కోరమంగళ, క్యారోట్స్లోని బైబ్లోస్ ప్రాంతాల్లో రోజుకి 10 to 15 ఇవి అందుబాటులో ఉంటున్నాయి. ఈ ఆహారం అంతా మాతో పాటు డైలీ కస్టమర్స్తో సేకరించబడుతుంది. మా వద్ద గుడ్ కర్మ మీల్ దొరుకుతుంది. దీన్ని వినియోగదారులు కొనుగోలు చేసి దానం చేయొచ్చు లేదా విరాళంగానూ ఇవ్వచ్చు. ఎప్పటికప్పుడు కనీసం 5 భోజనం ఉండేలా చూస్తాం. సమీప ప్రజలు మా సేవను సద్వినియోగం చేసుకుంటున్నారు అంటారు క్యారోట్స్ కో ఓనర్ సుస్మిత సుబ్బరాజు. ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తున్నాను మీ ఆర్జే భార్గవి. వింటూనే ఉండండి మీ మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం, సెప్టెంబర్ 17, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.